ீகணபதிவாணீ ஹயகந்தர தத்ததக்ஷிணாஸ்யானாம் சரணஸ்மரணம் அவித்யாஹரணே சரணம் மமாஸ்து சச்சரணம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருசாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. நாராயண சமாரம்பம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பரா. ஆனந்த ஏகரச பிரசார விலசன் மந்தஸ்மிதாஸ்யம் பிரபாவீனம் நிஜ பக்தமான சரமாம் போஜாத பானுதை காலஞான விதகரணீம் சிவகரம் காளீசமம் சத்குரும் பிரம்மஞானமயம் நமாமி ீனாத்தரிணேவி நாராயணே நமோஸ்து. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கத்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹத்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவ ரஹித ப்ரஜ்ஞான கனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. ஓம் ஸ்ரீ பராசக்தியே நமஹ. வேதிகளை முடிஞ்சினா சுகபிரமாசனமா வீட்டாதிபதரு பரம பூஜ்யபாத ஸ்ரீ வித்யா பகவானந்தகிரி சுவாமி வாரி திவ்ய சரணாரவிந்தங்களுக்கும் சிரசா பிரணமிக்கும் மகான்களந்த திவ்ய சரணங்களுக்கும் சிரசா நமஸ்கரிஸ்தூ ஈ க்ஷேத்ரங்களோ பிரகாசிஸ்துன்னட்டுவண்டி ஞானபிரசன்னாவ சமேத ஸ்ரீ காளஹஸ்தீஸ்வர சுவாமி வாரி திவ்ய சரண கமலங்களுக்கும் ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వాంతర్యాము సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి భగవంతుడికి శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తిభ్యో నమః. ఒక గురునామాన్ని మనం పాడుకొని ముందుకు వెళదాం. నిర్మల హృదయ విరాజిత చరణం నిర్మల హృదయ విరాజిత చరణం నిర్మల హృదయ విరాజిత చరణం నిర్మల హృదయ విరాజిత చరణం స్వామి మహారాజ్ శ్రీ సద్గురుదేవులు విద్యా స్వరూపానందగిరి స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో మనందరం కూడా ఈ అమ్మ ముత్యాలమ్మ తల్లి ఒడిలో మనందరం కూడా ఇట్లా సత్సంగాన్ని మనం సప్తాహ దినము అంటే 7 రోజుల సమయాన్ని మనందరం కలిసి భగవన్నామం భగవత్ తత్వాన్ని గురించి విచారణ చేసుకోవాలని మనకి ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించారు. అందులోనూ తీసుకున్నటువంటి విషయం మాత్రం గురువు వైభవం అనేటువంటిది అనుకోవడానికి చాలా తేలిగ్గా అనిపిస్తోంది, కానీ దాని గురించి విచారణ చేయడానికి మన జీవితాలు చాలు. ఎందుకంటే ఒక సముద్రపు లోతు చూడాలని వెళితే ఆ లోతు చూసే వ్యక్తికి బయటికి ఎంత తిరిగి వస్తారు అనేది మనం చెప్పలేము. మామూలు నదుల్లోనూ సముద్రాల్లోనే ఇటువంటి సృష్టికే కారణమైనటువంటి సద్గురువులు సమర్థులు అయినటువంటి మహాత్ములు వారిని మనం గుర్తించడం కోసం వేరే ఒక పేరు పెట్టుకుంటున్నాం. మనం విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు, విద్యా స్వరూపానందగిరి స్వామి వారు, విద్యా ఆనందగిరి స్వాముల వారు, అలాగే అసంగానందగిరి స్వాముల వారు, ఇలా ఈ పేర్లని మనం గుర్తించడం కోసమే ఒక ఈ ప్రపంచంలో మనం ప్రచారానికి వెళ్ళినా కూడా అందరూ స్వామీజీలే అయితే గుర్తించడం కష్టమని మహాత్ములు మనకి ఏది సాధనా మార్గంలో మనని అనుగ్రహించినప్పుడు ఒక నామధేయాన్ని వారికిగా వారు మనకి ప్రసాదిస్తారు. అంతకుముందు పేర్లన్నీ మన అమ్మ నాన్నలు మన పక్క వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకుంటారు అక్షరాలు గుర్తించి, కానీ సాఫ్ట్వేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? మనందరూ చాలా చాలా పేర్లు వింటుంటాం కదా, ఆ పేరుకు తగ్గ సాధన కానీ అటువంటి విషయంలో మునిగి తెలడం కానీ ఉన్నదా అంటే పేర్లంత వరకే ఉంటాయి. కానీ మహాత్ములు ప్రసాదించి అనుగ్రహించినటువంటి నామధేయం ఉన్నదే సన్యాస నామధేయం, దానికి తగ్గట్టుగా మనం సేవ చేసుకున్నప్పుడే, మనం దాని యందు సాధన జరుపుకున్నప్పుడే మనకున్నటువంటి ఆ పేరు సార్థకత అవుతుంది. అందుకని ఏ స్వామి దగ్గరికి వెళ్ళినా స్వామి మన గురుదేవులే మనం దర్శించడం కూడా ఒక గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత, ఇప్పుడు మనకి కాళహస్తీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు వేరు అని నా తలుపులో కూడా రాకూడదు. కాళహస్తీశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అది నేను అనుకోవడం కాదు, నేను దర్శించాలి. నా గురుదేవుని అక్కడ దర్శించినప్పుడే నాకు ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు సాధనని ప్రసాదించినందుకు నాకు తృప్తి ఆనందం కలుగుతుంది. అలాగే అమ్మ సన్నిధికి వెళ్ళినా పేర్లు అనేకం మనం అందరం పిలుచుకోవాలని, ఒక మూల ఒక అమ్మవారు ఉంటే ఇంకో మూల ఇంకో అమ్మవారు, ఆ అమ్మవారి పేరు అక్కడేమో జ్ఞానప్రసూన అమ్మ అయితే ఇక్కడ ముత్యాలమ్మవారు అన్నాం. కానీ మనకి ఎవరిగా కనిపించాలంటే ఎవరైతే గురుపాదాన్ని ఆశ్రయించామో వారికి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ గురువులే దర్శించాలి. మన గురు శక్తి అక్కడ ఆ రూపంలో ప్రకాశిస్తుంది. అయితే మనం ఇక్కడ ఆశీర్వదించినటువంటి వారందరిలో ఎవరిని దర్శించాలి? ఇక్కడ కూడా సర్వవ్యాపకంగా ఉన్న మన గురువుల్ని మనం దర్శించాలి. ఇప్పుడు అందరూ తానే అయ్యి, పలికించేవారు కూడా ప్రభువే అయ్యి, ఆ ప్రభుతత్వాన్ని మళ్ళా తిరిగి మనం ఇక్కడ మనందరం కలిసి మనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వైభవం అనేటువంటిది అంటే గొప్ప గురుదేవుల యొక్క విశిష్టమైనటువంటి స్థితి, ఆ వైభవం అంటే దాన్ని ఇంకొకలాగా వర్ణించడానికి కూడా వీలు లేనటువంటిది. అటువంటి గురు పరమాత్మను గురించి మనందరం కూడా లోతుగంతా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళడమే గాని తిరిగి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మామూలు భాషల్లో మాట్లాడుకోవడానికి మనసు రాదు. అందుకని మనం ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మనకు ధ్యానం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిమావన్నీ చందనిగా ఉంటాయి, సంకీర్తన ఇప్పుడు పాడుకున్నాం కదా అందరం కలిసి పాడుకోవచ్చు సంకీర్తన, అలాగే సత్సంగం, అలాగే ప్రవచన కార్యక్రమాలు ఒకరు చెప్తుంటే అందరం వింటూ ఉంటాం. అక్కడ చెప్పేది ఎవరో ఇక్కడ వినేది కూడా వారే, చెప్పడానికి వెనక ఉన్న శక్తి కూడా అదే. దానికి అక్కడ భిన్న భిన్నంగా మనం ఆలోచించడానికి లేదు అక్కడ. అటువంటి గొప్ప అవకాశాన్ని మహాత్ములు మనకి ఇక్కడ అందుకనే పలికేది వారు అన్నారు పోతనా మహాత్ములు భాగవతాన్ని గురించి. మనం ఇక్కడ కూడా అనుకోవచ్చు పలికేది గురు వైభవమట, పలికించేవాడు గురుదేవుడట, నే పలికిన భవహరమగునట పలికిద వేరుండు తత్వము పలుకలేలా. మనకి ఇంకోటి అసలు ఎక్కడ ఉంటుందండి? మనందరం కూడా ఒక వయసు మీది కొంచెం పెద్దవాళ్ళమే ఉన్నాం అందరం. చిన్నప్పుడు మనం తిన్నటువంటి తిండి, తిరిగినటువంటి అడుగులు, పరుగులెన్నో ఇప్పుడు మనం చేయగలుగుతున్నామా? పోనీ పరుగులు పెట్టడం కాదు, తినడం కూడా రావట్లా. మనం దానిని జాగ్రత్తగా చూసుకుని మనం అరాయించుకోగలమంటేనే ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ప్రసాదం పెట్టాలి కదా అని మనం దానిని మించి కనుక మనం ఆహారం తీసుకుంటే కనీసం కూర్చుంటానికి కూడా మనకి యోగ్యత ఉండదు. ఇక్కడ కూర్చుంటానికి కాదు, కొడుకుని నిద్రపోవడానికి కూడా మనకి యోగ్యత ఉండదు. ఎందుకంటే ఇంకొకటి పిలుస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అది చేసే పని చేస్తుంది కదా, చేసినప్పుడు దానికి పరిగెత్తాల్సి వస్తుంది కదా, అందుకు స్థిరంగా ఎక్కడ కూర్చోగలుగుతాం. అందుకని మన జీవితాలన్నీ కూడా ఎన్నెన్నో రకరకాలైనటువంటి అది మనందరం కూడా తల్లిదండ్రికి పుట్టినా ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. మన జీవితాలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా చూస్తే బయట ప్రపంచం నానా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. మనం భగవంతుని అసలు ఎందుకు ఆశ్రయిస్తున్నాం? మనం భగవంతుని అవసరం మనకి ఎందుకుంది? ఎందుకు మనం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవటమే కాదండి, ఇంట్లో కూడా కాస్త పిల్లల్ని మనం అందాం కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత వారు ఒక్కొక్కళ్ళే కనుక జీవితాలు గడుపుకుంటూ ఉంటే కాస్త పొద్దునే కాస్త దేవుడి దగ్గర దండం పెట్టుకుంటావా బాబు, కాస్త ఏమైనా కాస్త పెళ్లి కట్టినప్పుడు అయితే కాస్త దీపం పెడతావా, కాస్త భగవంతుని తలుచుకుని భగవంతుని గురించి మీరేమైనా చర్చ జరుగుతుందా ఇంట్లో అని మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మనం కాస్త పలకరిస్తూ ఉంటాం. భగవంతుడు ఎందుకు అవసరమైంది? ఎందుకు అవసరమైందంటే మనం చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నాం, మన జీవితం శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నాం, మనం సంపాదించేదంతా శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నాం, మేడలు విద్యలు కూడా ఎప్పటికీ అది పరిణామం లేకుండా శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నాం, కారు కొనుక్కున్నా కూడా కొన్ని లక్షలు పెట్టుకున్న తర్వాత కారుని వెంటనే అమ్మే ప్రయత్నంలో ఉంటామా? ఏది అది చాలా కొన్నాళ్ళు అలా ఉండాలని దానిలో తిరగాలని అనుకుంటున్నాం. ప్రపంచంలో కనిపించేవన్నీ కూడా కొన్నాళ్ళకి శాశ్వతంగా మనకి ఇది ఉపయోగపడితే చాలు అనుకుంటున్నాం. కానీ ఇంద్రియజన్యమైనటువంటి అంటే ఇంద్రియాలకి గోచరించేటువంటివి ఏవి కూడా శాశ్వతంగా నిలబడలేవు. మన కళ్ళు ఎదిగితే గోళ్ళని మార్పులు చేర్పులు జరిగిపోతుంది, మన కళ్ళు ఎదుగుతా అర్థంలో చూసుకుంటే చిన్నప్పుడు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి అసలు సంబంధమే ఉండదు. అనుకున్నామా ఇంత మార్పు వస్తుందని? అనుకోలేదు కదా. మరి ఈ మార్పుతో కూడి దీనితో పాటే ఇంకొకటి ఉంది, చాలా మంది ఏమైపోతున్నారు, జారిపోతున్నారు. అంటే మన కళ్ళెదుటే తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇక వాళ్ళకి వయసుతో పని లేదు, చిన్నవాళ్ళకే హార్ట్ అటాక్, ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దవాళ్ళకే హార్ట్ అటాక్ రావాలని ఏం లేదు, చిన్న చిన్న వాళ్ళకే వచ్చేస్తుంది. అదేంటి అంటే కరోనా యొక్క మహిమని దాన్ని నంచుకుంటున్నాం. మరి శాశ్వతంగా మనం ఎప్పుడు ఉంటాం? ఎందుకోసం ఉంటాం? మన కళ్ళయితే ఎంతో మంది విలీనమైపోతుంటే మనం మాత్రం శాశ్వతమా? మనం మాత్రం శాశ్వతమా? మూడు వచ్చేటేగా ఇదంతా కూడా, ఏమండి మూడు నాళ్ళు వచ్చేటే కదా, చిన్నప్పుడు గబగబా 4 బూరలు తినున్నాం, ఇప్పుడు 1 బూర తినడానికి ఆలోచిస్తున్నాం. ఏంటి మార్పు? ఇప్పుడు ఇందులో శాశ్వతమైనది ఏది అంటే అప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే మహాత్ములు చెప్పేటువంటి వాక్కులలో మనకి శాశ్వతమైనటువంటిది ఏదో మనకి గుర్తింపబడుతుంది. మనమేమో ఈ పేరు ఈ రూపము ఇగో మనం సంపాదించుకున్న సంపాదన ప్రపంచంలో మనం జాగ్రత్త చేసుకున్నవన్నీ శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. కానీ మహాత్ములు అంటున్నారు ఏమీ శాశ్వతం కాదు, నీలో ప్రకాశించేటువంటి ఆత్మ ఉన్నదే అదే శాశ్వతం, అదే శాశ్వతం, దానికి మార్పు లేదు. ఈ జీవితం ఎప్పుడైతే దిగిపోతుందో జారిపోతుందో మళ్ళా వీడి చేసుకున్న కర్మను అనుసరించి మరొక జన్మకి కారణమవుతుంది. లేదు ఒక మహాత్ములను ఆశ్రయించామనుకోండి వారు అభయాన్ని ప్రసాదిస్తున్నారు, వారి యొక్క ఉపదేశాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. సాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మనకి అసలు మనం ఏది మనం జాగ్రత్త చేసుకోవాలి, దేనిలో మనం నిరంతరము విచారణ చేయాలి అనేటువంటి విషయాన్ని మహాత్ములు మనకి వారి వాక్కుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటే మనకి శాశ్వతం అక్కడ కనిపిస్తోంది. అక్కడ బల్బు బద్దలైపోతే బల్బులు మారుస్తున్నాం, కరెంటు బోటల కరెంటు అక్కడే ఉంది, బల్బు మారిస్తే మళ్ళీ ఈ లైట్ వెలుగుతుంది, బల్బుకు మారిపోవడం ఉంది. అలాగే ఈ దేహానికి అనేక రకరకాలైన వ్యాధులు రావచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు, ఇది మారిపోతుంది. కానీ దీనిలో ప్రకాశించే ఆత్మ మారదు. ఆత్మ ఎలా ప్రకాశిస్తోంది అంటే అసలు ఎక్కడ లేకుండా ఉన్నది కనుక అని మనకి ఎవరు చెప్తున్నారు? మనము భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి అనేటువంటి విషయంలో మనకి శాశ్వతమైనటువంటి జ్ఞానం గురించి బోధ చేస్తూ ముందర మన రూపానికి అలవాటు పడ్డా కనుక అందుకని మన రూపం కంటే గొప్పదైనటువంటి ఒక భగవతారాధనకి కూడా మహాత్ములే తీసుకువెళ్ళి అలవాటు చేస్తున్నారు. అమ్మ నాన్న మాత్రమే చెబితే రాదు. ఈ రోజుల్లో చాలా మార్పులు వచ్చాయి. పూర్వం మన చిన్నతనంలో మన అమ్మ నాన్న దేవుడి దగ్గర కూర్చుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చునేవాళ్ళం. ఎవరు కూర్చోవాలి ముందర? మన ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చుంటే గంట మోగితే నిద్ర వెళ్ళిపోవచ్చి పాపుకుంటూ అయినా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. మన అమ్మ నాన్న పూజ చేసిన తర్వాత బయట తులసి తోటలో ఆ కీర్తన తీసుకువెళ్ళి ఆచమనం చేసిన నీరు అందులోకి వస్తే మనం చిన్నప్పుడు తెలిసి తెలియకుండా ఒక గ్లాసుతో నీరు తీసుకుని అమ్మ పోసింది అని మనం కూడా పోసాం. అంటే ఎది ఆచరికి శ్రేష్ఠ తత్తదేవేత రోజన సయ ప్రమాణం గురించి లొంగస్తదను వర్తది. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తున్నారో దానిని మనం అనుసరిస్తూ వెళితే ఆచరిస్తే అప్పుడు మనకు అర్థం. అదేవిధంగా మనకి ఇక్కడ భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఒక గురువు కావాలి. మహాత్ములు అంటే ఎవరు? వారి వాక్కుల ద్వారానే మనకు అర్థమవుతుంది. అంటే ఆ దేవుడు అంటే ఎవరో, దైవత్వం అంటే ఏంటో, ఇక్కడ జీవుడుగా ఎవరు ప్రకాశిస్తున్నారో, ఇందులో జీవత్వంతో మనం ఎన్ని కోల్పోతున్నామో, ఇవన్నీ కూడా తాత్కాలికమే జీవ లక్షణాలన్నీ కూడా, కానీ దైవ లక్షణాలు శాశ్వతంగా ప్రకాశిస్తుంది. కానీ మార్పులు ఎలా వస్తున్నారు? మనలాగానే వస్తున్నారు, మనతో ఉన్నట్టుగానే వస్తున్నారు, మనమాదిరిగానే వస్తున్నారు. వచ్చేవారు వారేమి నేను గొప్పవాడిని, నాకు అంత చూడాలి ఇంత చూడాలి, సామాన్యమైన మీలాంటి వాళ్ళక నేను చెప్పేది అని అక్కడ వారేమి ఏది అక్కడ అవధులు పెట్టుకోలా. మనలో శ్రద్ధ ఉండాలే కాని ప్రతి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి కూడా వాళ్ళు విసుక్కోకుండా మహాత్ములు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చూసి మరీ ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి బోధ చేస్తున్నారు. వారిని ఏమన్నా మనం గురువులు అన్నా. మనకి దేవుడు అలా వెళ్ళి మనం దర్శనం చేసుకుని వచ్చేస్తే, గుళ్ళోకి వెళ్ళి వచ్చేస్తే అక్కడ ఒక అగ్నిపుణ్య ప్రసాదం ఇస్తారు మనకి. అక్కడితో మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ గురువుల ద్వారా కనుక గుడికి వెళ్ళి దర్శనం చేస్తే నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిలో ఉన్నటువంటి సజీవత్వాన్ని నువ్వు దర్శించాలి అని మనకి మహాత్ములు నేర్పిస్తున్నారు. అందుకనే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడో దర్శనం చేసుకున్నాం, ఇప్పుడు చేసుకోవాలా? ఇప్పుడు మనందరూ ఇక్కడ ఉన్నాం, కానీ వెంకటేశ్వర స్వామిని తలుచుకునేసరికి అందరిలోనూ మూర్తి భవించినటువంటి స్వామి కనిపిస్తుంది. నేను లేకుండా ఉంటే నువ్వెక్కడ వాడివి? ఉండేది అంతగా ఉన్నది నేనే. నువ్వు నన్ను రూపంగా చూడాలి అనుకున్నప్పుడు నువ్వు అక్కడ ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేయాల్సి వస్తుంది. అలాగే ఒకరెవరైనా చిన్న ఫోటో చూపిస్తే ఆయన ఎవరో చెప్తాం. ఆయన ఎవరు? మనకి కాళహస్తీశ్వరుడా, లేకపోతే జ్ఞానప్రసూనాంబ, లేకపోతే వెంకటేశ్వర స్వామ, లేదా సత్యనారాయణ స్వామి రూపానికి అలవాటు పడ్డాము మనం. మనం కూడా అంతే, తీసుకున్న కొలది ఫోటోలు ఎవరి దగ్గర ఉండవు, కానీ ప్రతి వాళ్ళు చూస్తున్నాను అమ్మగారు ఒక ఫోటో తీసుకొచ్చా అండి, అమ్మగారు ఒక ఫోటో తీసుకోవచ్చా అండి? ఈ ఫోటో ఎక్కడ ఉంటుంది? నీ ఫోన్లో ఉంటుంది. ఆ ఫోన్లో ఇదొక మహామాయ. ఫోన్లోనే ఎవరు పడితే వాళ్ళు ఫోటో తీసుకుంటామంట. ఫోన్లోనే వస్తుంది ఫోటో. ఫోన్లోకే రావాలని మహాత్ములు అడగట్టల్లా, నీ గుండెల్లోకి రావాలి. నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని నువ్వు దర్శించాలి. ఫోన్లో ఎన్ని పెట్టుకుంటే ఏం చేస్తావు? దాంట్లో ఛార్జ్ అయిపోయేసరికి ఆ ఫోటోలు కూడా కనిపించవు. అందులో బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఫోను పనిచేయదు, నువ్వు తీసుకున్న ఫోటోలు కూడా కనిపించవు. అందుకని వాసన అవ్వకూడదు. ఆ ఫోటోలు తీసుకోవడం అనేది ఒక వాసన అయింది అందరికీ. ఫోన్లో అది కూడా ఉంది కాబట్టి, ఫోన్లో ఫోటోలు తీసుకోవడం అనేటువంటిది కూడా ఒక ఆపరేటింగ్ ఉంది కనుక ప్రతి వాళ్ళు ఇది ఒక పెద్ద అలవాటు చేసుకుంటున్నారు. అందుకని ఫోటో ఫోన్లో కాదు తీసుకునేది, మన మనసుతో తీసుకోవాలి. మనం తలుచుకునేసరికి ఎక్కడికి వెళ్ళిపోయి ఉండాలి? ప్రభు యొక్క దివ్య చరణారవిందముల యందు మన మనస్సు నిలకడగా నిలబడాలి. అందుకని మన ఈ హృదయంలో నిలబడేటువంటి మూర్తి ఎవరు అంటే మనం అందుకని ఒక గురుపాదాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి ఇవన్నీ కూడా మెలకువలు రావండి. ప్రపంచంలో కూడా ఏది ఎంతవరకు ఉండాలి అనేటువంటి జ్ఞానం కూడా గురువుని ఆశ్రయిస్తేనే వస్తుంది. గురువులు లేకపోతే మనకి గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు చెప్పారు. గురువు ఉండాలి ముందర. గురువుల ద్వారా మనం అటువంటి ఆధ్యాత్మిక విద్యని మనం నేర్చుకోవాలి. కృష్ణుడు కూడా అన్నాడు కదా, ఆధ్యాత్మిక విద్య అన్ని విద్యల్లోకైనా గొప్పది. అటువంటి విద్య మనం చదువుకుంటే మాత్రమే రాదు, అది ఇలా సత్సంగాలలో మనం చేకూర్చుకోవాలి. సత్సంగాలలో సత్యాల గురించి మనకి మహాత్ములు ఏ విధంగా మనకి బోధ చేస్తారో దానిని మనం మన హృదయం అనేటువంటి టేపులో మనం పెట్టుకోవాలి. అది కూడా ఫోన్లో కాదు, మన హృదయంలో ముందే అయిపోతారండి. ఎక్కడికి వెళితే ఎప్పుడు ఏది కావాలో అది భగవంతుడు మనకి ఆ సమయానికి మనకి గుర్తు తీసుకొస్తాడు. తప్పకుండా దాన్ని అంతవరకే చూస్తాడు తప్ప, అది చూసేంత వరకే కానీ అది నాదే అనుకునేంత వరకు తీసుకువెళ్ళాడు. ప్రపంచంలో కనిపించినవన్నీ నావైపోవాలి అనుకుంటున్నాం మనం, కానీ నాదనేటువంటి ఈ దేహమే మనది కావటల్లా. దీనిలో భగవంతుడు ఈ ఏది ఈ దేహం అనేటువంటి రథంలో ఎన్నాళ్ళు దీనిని నడిపిస్తాడో మనకే తెలియదు. దీనికి ఉన్న కర్మ తీరిపోగానే వెంటనే ఇది పడిపోయింది ఇక లేదు అని మాట్లాడుకుంటాం. అందుకని ఇటువంటి జ్ఞానం అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి నేర్పించేటువంటి వాళ్ళు ఎవరు అంటే గురువు. అటువంటి గురువుల ద్వారా మనకి లభించేటువంటి జ్ఞానం ఉన్నదే. ఎందుకంటే ప్రతి యుగంలో అనుక్షణము చాలా చాలా మంది చేత ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఒక్కొక్క నుంచి కూడా కొన్ని యుగాల నుంచి కూడా దానిని అభ్యసిస్తూనే వస్తున్నారు, జరుగుతూనే ఉంది. అందుకనే దాన్నే సత్యము అన్నారు. సత్యము అనేటువంటిది మార్పు లేదు, సత్యానికి మార్పు లేదు. సత్యం అంటేనే త్రికాలవాహితమైనటువంటిది, సర్వకాల సర్వావస్థల్లో నిలిచి ఉండేది సత్యమే. అటువంటి సత్యమే మనకి ఇక్కడ ఎవరు అంటే గురువు, గురు పరమాత్మ అనేటువంటిది మనకి సత్యం అక్కడ. అంటే ఆ రూపం మారిపోవచ్చు, దానికి తలుచుకుంటున్నాను చూడండి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అనుకునేసరికి మనందరికీ కూడా మనసులో ఒక మహానుభావుడు అలాగ మన కంటికి కనిపిస్తూనే ఉంటారు. ఎక్కడికి పోయాడు? ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ నేను అనుకుంటున్నప్పుడు నేను తిరిగి చూడాలా? కృష్ణుడు అంటే కృష్ణుడు మనకి కళ్ళల్లో కనిపించట్లేదా? లేకపోతే భగవన్నామం ఎలా చేసుకోగలుగుతున్నాం? దాని ఎంతో అభివృద్ధి ఎందుకు కలుగుతుంది మనకి? త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభు, అలాగే ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రభు, అంతకు ముందు నుంచి ప్రకాశిస్తున్నటువంటి దక్షిణామూర్తి, ఇటు అర్ధాపురయ స్వామి, ఎంతమందిని తలుచుకుంటే మనకి తృప్తి కలుగుతోంది? ప్రపంచంలో ఎన్ని కనిపించినా రాని తృప్తి ఒక భగవంతుని, ఒక గురు భగవాన్ని తలుచుకుంటే మనకి నిజమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఇటువంటి గురు తత్వాన్ని గురించి మనం మాత్రమే విచారణ చేయటంలా ఇక్కడ. అది ఎప్పటి నుంచో వస్తోంది, అనాదిగా వస్తోంది. సనాతన ధర్మం చెప్తోంది మనకి. ఇది గురువుల ద్వారానే మనకి సత్యం అనేటువంటి దాన్ని అనుభవించగలుగుతాం. ఇటువంటి ఏది గురు తత్వాన్ని గురించి కూడా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలంటే గురుగీత ద్వారా మనకి లభిస్తుంది. గురుగీత ఎవరి ద్వారా వచ్చింది? మన సనాతనమైనటువంటి ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఎప్పుడు ధ్యానం చేసుకుంటున్నా ఉంటాడు చూడండి. ఈ మధ్య కాలంలో అసలు రూపం అనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా మూర్తులు ఎక్కడికడితే అక్కడ పెడుతున్నారు, కానీ మా చిన్నతనంలో శివుడు అంటే అసలు లింగమే. మరి అది రూపం కాదా అంటే ఆ రూపంలో ఉన్న రూపం. ఇప్పుడు అక్కడ రూపం లేదు, కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళితే రూపం ఉంది అక్కడ, కానీ శక్తి లేదా? మనం ఎక్కడి నుంచి కూడా దండం పెట్టుకుంటున్నాం కదా, ఎంత పొడుగ్గా ఉంటాడు కదా, అవునా? మరి ఎంత శక్తి ఉంది అక్కడ ఆ స్వామి దగ్గర, కానీ మన రూపం ఏది? అక్కడ రూపం ఏది? లింగాకారం. అంటే లింగాకారంగా ఉన్నాడా శివుడు? సినిమాలో అలా చూపించడం లేదే. ఒక నృత్యం ఏది ఆయన నటరాజ స్వామి లాగా అమ్మగారు అయ్యారు ఇద్దరు నాట్యం చేస్తూ కనిపిస్తారే, మరి ఆ రూపం కనిపించడం లేదే. అంటే రూపానికి అవధులు ఉన్నాయి, కానీ అరూపంలో అవధులు లేవు. ఇప్పుడు అంతగా ఆత్మ వస్తువు ప్రకాశిస్తోంది అన్నప్పుడు దానికి రూపం ఏంటి? రూపం ఉందని శక్తి లేదా? ఉన్నదిగా, మనం నడిచొస్తున్నాగా, కూర్చున్నాగా, మనం తలుపుతున్నాగా, మనం వింటున్నాం కదా. ఖాళీ ఉంటేనే వింటున్నాం, ఖాళీ ఉంటేనే కూర్చోగలుగుతున్నాం, ఖాళీ ఉంటేనే నడవగలుగుతున్నాం. పంచమహాభూతాలని కూడా సృష్టించింది ఆ శక్తియే. అందుకని శివుడు లింగాకారంగా కనిపించేటువంటిది. కానీ కైలాసంలో సదాశివుడు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు అమ్మవారు చూసింది చూసింది అందరూ ప్రశ్న వేస్తున్నారు, మేమందరము పరమేశ్వరుని ఆశ్రయించు ఉంటే పరమేశ్వరుడు ఎప్పుడు చూసినా ధ్యాన స్థితిలో ఉంటారు కదా, వారు ఎవరిని ఆశ్రయం చేస్తున్నట్టు, ఎవరి గురించి వారు అలా ధ్యానం చేస్తున్నట్టు అని ప్రపంచంలో అందరికీ కలిగేటువంటి సందేహమే. ఆ సందేహాన్ని అమ్మ తీసుకువెళ్ళి అయ్యగారి దగ్గర హర హర మహా అక్షయ స్వయం హర హర అక్షయ స్వయం హర హర మహాదేవాడు జగ నిన్ను పూజుపాయి రేడు జగ నిన్ను పూజుపా ఎవరి తో నిన్ను పూజు పాయి నేడు జగ నిన్ను పూజు పా మల్లికార్జున స్వామి అన్న, కాశీ విశ్వేశ్వరుడన్న, కేదార్లో కేదారేశ్వరుడన్న, ఏమండి ఇక్కడ మనకి సాక్షాత్తు మన ఎదుట ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్న కాళహస్తీశ్వర స్వామి అన్న కూడా ఒకటే స్వామి. ఆ స్వామి అంతమేరకు అంతే ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ ఆశ్రయించినటువంటి వారికి మన వెంట నీడవలే మనతోడే ఉంటూ మనలో ఉండి మనని ప్రకాశింపజేస్తున్నాడు, మనలో ఉండి ప్రకాశింపజేస్తున్నాడు. ఎంతవరకు అయ్యా మన జీవితము అంటే లోన శివుడు ఉన్నంత వరకే. దేహో దేవాలయ ప్రవృత్త జీవో దేవ సదాశివ జగేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేనప్పుడే. మనకు ఒక ఉపనిషత్ చెప్తుంది, స్కందోపనిషత్ చెప్తోంది, దేహమే దేవాలయం. ఎంత గొప్ప మాట అండి. బయట దొరుకుతున్న బజార్లోకి వెళ్ళి పొలం నమ్ముతున్నారు కదా, పోనీ కాశీ వెళ్ళి అక్కడ బజార్లో ఏమన్నా వెతికితే దొరుకుతుందా? ఈ మధ్యంలో కూడా శివలింగాలు తెచ్చుకుంటున్నారు అందరూ, కాశీ వెళ్ళి కొంతమంది తెచ్చుకుంటున్నారు, ఓంకారు వెళ్ళి ఓంకారేశ్వర్ ఆ నర్మదా నది కినారే కినారే అక్కడ ఉన్నటువంటి ఏది కంకర లింకర్ పోతే అక్కడ ఉన్న కంకర అంతా కూడా లింగాలే. ఇక్కడ మనకి శ్రీశైలంలో కూడా లింగాలు కట్టు ఉంది కదా. ఇప్పుడు లింగాలు ఎక్కడ వెతికితే దొరుకుతున్నాయి మనకి, ఎక్కడ వెతికితే దొరుకుతున్నాయి మనకి, అక్కడ ఎందులో అక్కడ ఉన్నటువంటి సాలిగ్రామాలు అనేటువంటి రాళ్లలో వెతికితే సాలిగ్రామాలు రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్లలో వెతికితేనే సాలిగ్రామం దొరుకుతుంది. అది విష్ణు సాలిగ్రామం అవ్వచ్చు, లేకపోతే శివలింగం అవ్వచ్చు, మనకి ఏదైనా కావచ్చు అక్కడ. అలాగే మనుషుల్లో ఉన్న మనస్సుల్లో మనం విచారణతో వెతికితే మహానుభావులు మహాత్ములు కూడా మనకి దొరుకుతారు. విచారణ అదే ఉండాలి. దేని గురించి ప్రయత్నం చేయాలి, మనలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరంధామను గురించి మనం విచారణ చేస్తూ వెళితే దొరుకుతారు. అక్కడ స్వామివారు ఈశ్వరుని గురించి ప్రార్థించింది, మనందరి తరపున వెళ్ళి అమ్మవారు ప్రార్థించింది, ఏమయ్యా నువ్వే పరమాత్మ కదా, నిన్ను అందరూ పూజిస్తుంటే నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు? ధ్యానముద్రలో ఉంటారు కదా స్వామి అంటే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు, నువ్వు అన్నావు కరెక్టే కానీ అదంత తేలికగా అందరికీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చిన తర్వాత దేవుడి గుళ్ళకెళ్ళి పూజలు చేసుకొని ప్రసాదాలు తినేయమంటే తినేస్తారు, కానీ అక్కడున్న సత్యమైనటువంటి పరమాత్మను గుర్తించాలంటే ఆ గుర్తింప చేసేటువంటి వారికి ఏం చూస్తున్నారండి, జనమంతా బయట రూపాలను చూస్తున్నారు, బయట ఉన్నటువంటి చేష్టలు చూస్తున్నారు, బయట బయట వెళ్ళితే బయటేం కనిపిస్తుందండి, లోనకి వెళ్ళి వెతకాలి అక్కడ, లోనకి వెళ్ళి వెతికితేనే మనకి అర్థమవుతుంది. దానిని ఒక మానవుడు చెప్పారు అవుతూ తెలుగు సరస్వతి స్వామిజీ అని, మా స్వామివారి దగ్గరికి వస్తుండేవారు ఆ స్వామిజీ, ఎప్పుడు హరే రామ నామ భజన చేస్తుండేవారు. నరుడని చూచినావో గురునాథు కృతార్థతలు గదాలవు, ఈశ్వరుడని నమ్మినావో అల బ్రహ్మ పదార్థమిరుంగవచ్చు, నీ శరీరం లక్ష్యమొక్కటే చాలు సాధనలెల్ల కూర్చు, ఈశ్వరుడని నమ్మి భక్తి మనసా ఇప్పుడు ఎవరు ఎవరికి చెప్తున్నారు అక్కడ, ఎవరు ఎవరిని హెచ్చరిక చేస్తున్నారండి? ముందర మనలో ఉన్నటువంటి మనస్సుని మనమే తట్టి లేపి మన మనస్సుని మనమే హెచ్చరిక చేసుకోవాలి. ఏం చూస్తున్నావు నువ్వు? మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు స్వామి గారు ఇదే విషయాన్ని, నీకు నువ్వే మంచి చేసుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, బయట నుంచి వచ్చేది కాదు అది. మనందరిలో ఉన్నటువంటి శక్తి సత్యం అనేది, మనందరిలో ప్రకాశిస్తున్నది నిజమైన శివస్వరూపం అనేటువంటి, కానీ మనం ఏమనుకుంటున్నాము గురువుల దగ్గరికి చేరి అటువంటి ఆత్మతత్వాన్ని మనకి బోధ చేసుకుంటే ఎప్పటి వారు ఎక్కడ పుట్టారు, ఏం చేస్తున్నారు, ఎంత చదువుకున్నారు, ఇలా చూస్తే మనకి లభించదండి. మనకేం కావాలి, మనకి కావలసినది మన ఇంటికి వెళితే అమ్మ కడుపు నిండా భోజనం పెడుతుంది, బయట బయట ఎక్కడక్కడ ఎంత అత్తూరు ప్లేస్ వచ్చినా ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వేడివేడిగా అన్నం వండి మన ఇంట్లో ఉన్నది ఏదో పచ్చడో కాస్త పొడో అమ్మ ఏదో చేసినటువంటిది ఓ సాంబారో ఏదో ఒక్కటి చాలు మన కడుపు నిండడానికి, ఎంత హాయిగా తింటామండి, ఎంత హాయిగా తింటాం కదా. మన ఆకలి ఏంటో మన అమ్మ తెలుసు, మనకేం పెడితే మనకి హాయిగా తింటామో అమ్మకి తెలుసు, అమ్మ పెట్టింది. అలాగే ఇద్దరు కూడా ప్రభు అనేటువంటి ఒక గురు పాదాన్ని ఆశ్రయిస్తే ఆ దివ్య చరణారవింద దర్శనం దగ్గర గురువుల సన్నిధిలో మన ఇందులో ఉన్న మనస్సుకి ఎప్పుడు ఏది అవసరమో వారు చెప్పినట్టు మనం వింటే, గురువుల దగ్గర ఎలా ఉండాలి, చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చదివినట్టు పడుతున్నాయి, ఈ మూడు ఉంటే చాలు సాధన అక్కడే జరిగిపోతుంది. మనస్సుని లేవని పంపడం, ఎందుకంటే ఈ మనసు కర్మలలో పొల్లి పొల్లి ఎన్ని జన్మలు ఎంత వచ్చిందో, కానీ ఇప్పటికీ మనకి ఉత్తమమైన జన్మ వచ్చింది, మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే మనం తరించగలం, ఈ మానవ జన్మలో మనం తరించడం కోసము మహాత్ములు కూడా ఏమన్నారు, దుర్లభంతులైనవి వైత దైవానుగ్రహేత మనుష్యత్వం మనుషత్వం మహాపురుష సంశయ. మనకేగా లభించింది, మనకి లభించిందా లేదా? ఇంకా నువ్వు ఏదో దేని కోసం వెతుక్కుంటున్నావు అంటే అక్కడ ఇంకా నీకు దొరకనట్టి, అది ఎక్కడ పడితే అక్కడికి దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేదండి. సమర్థులైన ఒక గురుపాదాన్ని ఆశ్రయిస్తే చాలు. దుర్లభం మానవ జన్మ వచ్చింది. మహాపురుషుల సంశయం వారి సన్నిధి దొరికింది మనకి, ఆశ్రయం కలిగింది మనకి. మూడవది ముక్షుత్వం. ఏది ముక్తిని పొందాలి, ముక్తిమిచ్చా మోక్షేచ్చ, ముక్తిని పొందాలి అనేటువంటి దృఢ సంకల్పం కలిగింది. ముక్తి ఎప్పుడు వస్తుందంటారు, చాలా మంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ముక్తిని పొందారని. చచ్చిపోయిన తర్వాత ముక్తి రాదండి, చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుపోతలు మాత్రమే. చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుందండి, ఎత్తుపోతలు వస్తాయి. అంతకు ముందు మనకి కాస్త తినిపించారో లేదో, ఎక్కడ పెట్టారో, ఎక్కడే పంపిణీ చేశారో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఏది అస్థికలు తీసుకెళ్ళి అప్పుడు ఎక్కడో కలపడానికి ముందుకు వస్తారు. ఆ భూమిద అస్థికల మనకు వచ్చేది మనం జీవితం ఉండగానే మనం అనుభవించాలి. మనకి అటువంటి అనుభవం ఎక్కడ దొరుకుతుందంటే సమర్థులైన గురుదేవుల సన్నిధిలో. అంటే మహాపురుష సంశయం, మనకి అటువంటి మహాపురుషుల యొక్క సన్నిధి లభించింది మనకి. కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. అలా మామూలుగా ఏమి అంత తొందరగా అర్థమైపోరు. మనలో అంత ఆవేదన ఉండాలి. మనలో గుర్తించాలి, ఈ జన్మ చరితార్థతను పొందాలి అనేటువంటి ఆవేదన మనకి తీవ్రంగా ఉండాలి. మనలో ఆవేదన, తీవ్ర ఆవేదన ఎవరిలో అయితే ఉంటుందో తప్పకుండా గురుదేవులు మనకి మనతో పాటే మన వెంట ఉండి మన ఇంట ఉండి ఏ సమయానికి ఏది కావాలో మనకి అందిస్తారండి. నా అనుభవంలో చెప్తున్నాను, వారు ఎక్కడికో వెళ్ళారండి, మనతో వెంట మన వెంటే ఉన్నారు. ఇప్పుడు విద్యా ప్రకాశానంద గిరి స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం కాస్త ఏదో అవతారం మానేసరికి లేరు అనుకుంటున్నాం, కాదు, ఉన్నదే అది. వారు ఏ బోధలైతే మనకు అందించారో భగవద్గీత చల్లదా మనకి. భగవద్గీత ఎంత వ్యాపకం చేశారండి. అందుకని అది మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు మహాత్ములు మన విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్తారండి? మామూలు తల్లిదండ్రులే పిల్లలకి నడవడం రానంత వరకు చక్కదింపడం, నడవడం వచ్చిన తర్వాత ఎవరి గ్లాసు వాళ్ళని తెచ్చుకోమంటారు. ఆ తర్వాత నీ చదువు నువ్వు చదువు అంటారు. ఆ తర్వాత పెద్ద అయిన కొద్దీ నీ సంపాదన నువ్వు సంపాదించుకో అంటారు. ఆస్తిపాస్తులు ఇచ్చినా సంస్కారాన్ని ఇవ్వగలరా? ఆస్తిపాస్తులు ఇచ్చినా సంస్కారాన్ని ఇవ్వలేరు. కానీ సంస్కారాన్ని ఇచ్చేది ఎవరంటే గురువులు. ఏది సమర్థులైనటువంటి గురువు పాదం. స్వయం తీర్ణా పరాం తారయంతి, వారు గురువులు అంటే వారు తరించడమే కాకుండా మనని తరింపజేసేటువంటి అటువంటి అభయాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. మనం ఆశ్రయించాం. బాల్యరూపాన్ని చూసి మోహపడద్దు. బాల్యంలో ఉండేటువంటివన్నీ మార్చిందివే, కానీ అసలైన ఆత్మవిద్యను నేర్పించేటువంటి ఆ ప్రభువుని మనం గుర్తించాలి అందరం. అందుకని దేవో దేవాలయ ప్రొక్త జీవో దేవ సదాశివ స్వామి అని చెప్పారు మనకి. ఉపనిషత్ జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అని. త్యజి అజ్ఞాన నిర్మాల్యం. మనం బయటకు వెళ్ళి పూలు తీసుకొచ్చి పూజ చేయమంటే లక్ష పూజలు చేయడానికి, లక్ష కుంకుమార్చన చేయడానికి చాలా మంది వచ్చేస్తుంటారు. నీలో ఉన్న అజ్ఞానం అనేటువంటి ఏది? అది అజ్ఞానం. జన్మ జన్మల నుంచి మనకి వస్తున్నది, నిర్మాల్యం అయిపోయింది అక్కడ. అందుకని తెలియదు అజ్ఞాన నిర్మాల్యం. నీ మీద తప్పు ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని త్యజించు, విడిచిపెట్టు. తెలియదు అజ్ఞాన నిర్మాల్యం. మరి ఏ పూజ చేయాలి అక్కడ? బయట నుంచి తీసుకొచ్చే పూలు మళ్ళా వాడిపోతాయి. మనందరికీ బయట పూలు అలవాటు అయ్యాయి. పండుగ వస్తుంది అంటే వినాయక చవితి వస్తుందంటే పాప ఆయన పూలకెళ్ళ పత్రి చాలు. ఆ పత్రి కోసమైనా బజార్లకు వెళ్ళి తోటల్లోకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. దానికి కూడా తీసుకొస్తూ ఉంటే ఆదిశంకర గోపాలాచార్య గారు అంటుంటారు, గభీరే కాసాయే విశది విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమాత్రం సమర్ప్యైకం చేత సవతిగా ఉమానాద భవతే. అది శంకర భగవత్పాదాచార్యులు వారు శివానందుల హరిలో వారు చెప్తున్నారు. గభీరే కాసారే విషతి విజనే ఘోర విని, ఎంతో అడవుల్లో పడి ఎక్కడో పుష్పాలున్నాయి కోసుకురావాలి, ఇంకా ఇంకా తీసుకురావాలి, గుర్తు ఎక్కడుంటుందండి? ఏమండి, గంపెడు మల్లె పూలు తీసుకొస్తే అక్కడ సంపిక పూలు ఉండిపోతాయి మళ్ళీ తీసుకురావడానికి. పోనీ అభిలభించాయండి, మరి అన్నిటికన్నా శ్రేష్టం తామర పద్మాలు తీసుకొస్తే ఇంకా శ్రేష్టం కదా అనుకుంటాను. నువ్వు ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసినా అది మళ్ళా ఒక పూజ జరిగేసరికి అవన్నీ వాడిపోయి ఉంటాయి కదా. అటువంటి పుష్పాల కోసం సంతృప్తి చెందట్లేదు ఆయన. విశాలే శైలేచ ప్రమతి కుసుమార్థం, పుష్పాల కోసం జడమతి, ఈ జడమతి కలిగినటువంటి వాడు అంటే మూర్ఖమతి కలిగినటువంటి ఈ ప్రపంచంలో పడికి చూసినటువంటి వాడికి ఇంతవరకే అందుకని అంటున్నారు అక్కడ ఏమని, సమర్ప్యేకం చేత సరసిజ ఉమానాథ భవ తే, ఆయన అంటున్నారు ఆ ఉమానాథుడు ఉన్నాడే వాడికి అదే నీకు సమర్ప్యేకం, ఒక్క పుష్పం చాలు అదేది చేతో సమర్ప్యేకం చేత సరసిజ ఉమానాథ భవతే సుఖేన అవస్థానం జనైహన జాతి, ఈ జనులు సుఖాన్ని పొందడానికి అలవాటు పట్టల్లా కష్టపడి వెతికి తెచ్చుకొని ఆ కొండ మీదకి ఆ అడవుల్లోకి ఆ షాపుల మీదకి వెళ్ళి ఎన్ని పూలు తెస్తే మాత్రం అవన్నీ వండిపోయే పూలే కదా. అందుకని అజ్ఞానం అనేటువంటి అక్కడ ఏది నిర్మాల్యాన్ని త్యజించు అక్కడ చెప్తున్నారు. అది కూడా గురువుల ద్వారా వస్తే మనకి బాగుంటుందండి. సోహం భావేన పూజే, సోహం భావేన పూజే, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం దాన్ని గమనించట్లా గుర్తించట్లా మనకి పుట్టినది మొదలు మళ్ళా ఇక లేడు వాడు వెళ్ళిపోయాడు అనేంత వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగో జరుగుతూనే ఉంటాయి. వాటిని మన గురుదేవులు మన గురువులు మనకి ఏది మనకి తెలియజేశారంటే సోహం 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 అజప గాయత్రి, అజప గాయత్రి ఆగకుండా వెళుతుంది. జపం అంటే కొలిక పూస కోసం చూస్తూ చేసేది జపం. ఇది అజపం అంటే ఏంటి, దీనికి కొలిక పూస లేదు, దీనికి కొలిక పూస వచ్చిందంటే మనమే ఉన్నాం. అది మనం లెక్క కట్టేది కాదది. ఎన్ని సోహాలు వెళ్ళాలి అంటే వాడికే తెలుసు, సృష్టించినటువంటి వాడికే తెలుసు. అందుకు నన్ను ఏమన్నారు అజప గాయత్రి అంటే, గాయత్రి జపానికి ఉండేటువంటిది కాదు, అది నిరంతరం జరిగేటువంటిది. అందుకని సోహం భావేన పూజయే అని ఉచ్ఛ్వాస విశ్వాస సోహం 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 సహ అహం, అది నేను అది నేను అది నేను అనేటువంటిది. ఏది నేను, నీ గురువులు నీకు చూపించినటువంటి బ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో అటువంటి పరబ్రహ్మ ఏ నేను కనిపించేటువంటి ఈ సుఖప్రాప్త గ్రహచార పండి మాత్రమే కాదు, దీనిని ప్రకాశింపజేసే తాను అనేటువంటిది అందరిలో ప్రకాశిస్తోంది. మన నేను అనగానే ఇగో ఈ ఏది ఈ పంచభావనాత్మకమైనటువంటి దేహాన్ని చూపిస్తుంటా నేను ఫలానా నా పేరు అంట, కానీ ఇందులో నేను అనేటువంటిది ఏది అక్కడ అహం 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 ఏది నేను అనేటువంటి లోపల ప్రకాశిస్తోంది. అటువంటి ఆ ప్రకాశింపజేసేది ఉన్నంత వరకే ఈ దేహము మన చేతల్లో ఉంటుంది. ఆ తర్వాత దీనికి చేతులు ఉంటాయి కానీ చేతలు ఉండవు. పోయిన తర్వాత చేతులు కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తున్నాయి, తలకాయి కనిపిస్తుంది, మంచి బట్టలు కూడా కడతారు, కానీ ఏమంటారు లేడు అంటారు. ఇక ఇక లేడు, ఇక ఇక లేడేమైపోయాడు అంటే అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఇప్పుడు అసలు ఏమైంది అని ఆ నేను నేను అనేది ఏమైంది, పంచమహాభూతాల్లో కలిసిపోయాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు சோகம் பாவேன பூஜையே. அபேத தரிசனம் ஞானம், தியானம் நிர்விஷயம் மனம். அக்கட ஏம் பெக்கடா அபேத தரிசனம் మన కంటికి కనిపించదక్కడ, కంటికి కనిపించే జ్ఞానం కాదక్కడ. అభేద దర్శనం జ్ఞానం అంటే నువ్వు నీలోకి వెతుక్కుంటేనే అక్కడ ఎటువంటి భేదము లేనటువంటి జ్ఞానం లభిస్తుంది. అభేద దర్శనం జ్ఞానం, దానికే ధ్యానం నిర్విషయం మన. నిజమైనటువంటి ధ్యానం ఏదయ్యా అంటే నిర్విషయం మన, ధ్యానం నిర్విషయం మన. అందుకని కూడా ధ్యానం అనేటువంటిది మనకి గురువులు మనకి ఒక ఉపదేశాన్ని ఇచ్చి మన ఏం చేస్తున్నారు, నీ లక్షలు ఖర్చు పెట్టమని చెప్పారా. ధ్యానం చేసుకునేటువంటి ఆ ప్రక్రియ దగ్గర అసలు మనకున్నటువంటి ధనం కానీ భోగభాగ్యాలు కానీ ఏమైనా అక్కడ అసలు వాటితో పనుందండి. మళ్ళా మాట్లాడితే వాటి మీద ధ్యాస నీకుంటే ధ్యానం కుదరదు. ఇక్కడ మన ధ్యానం ఎప్పుడు కుదరలేదు అంటున్నాము. మనస్సు పలు రకాల ఇది వీధిలోకి వెళ్ళి పలు రకాల గుంపులుంటూ వస్తుంది. అందరి మాటలు వీడికే కావాలి, అన్ని విషయాలు వీడికే కావాలి, అప్పుడు ధ్యానం ఎలా కుదురుతుంది? ఇంకా సరే ఒకరోజు ఉంటారు లోకాది రామాయణం అంటే. కానీ ఇక్కడ ఇది లోకేశ్వరుని యొక్క తత్వం. ఈ లోకాన్ని ఏ శక్తి అయితే ప్రకాశింపజేస్తుందో ఆ ప్రకాశింపజేసేటువంటి ఏది జ్ఞానం కావాలి మనకి. అటువంటి జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది అంటే గురువు ద్వారానే మనకి లభిస్తుంది. గురువుల దగ్గర గురువుల చెంత ఆశ్రయించి ఉంటే, ఎందుకంటే దారాపుత్రాదులు వదులుకుని రమ్మల్లా అది ధర్మం, దాన్ని నువ్వు చక్కబెట్టుకో. కానీ అదే శాశ్వతం అని మాత్రం అనుకో, అవి శాశ్వతంగా రావు. అవన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి. మారనిదల్లా ఏది పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మ తత్వం ఒక్కటే, సోహం అనేటువంటిది ఒక్కటే. అటువంటి సోహ భావనని మనం అలవర్చుకోవాలి. అలవర్చుకున్నప్పుడు అది తాను అనేటువంటి విషయంలో నీ ఆఖరి క్షణం మిగిలిపోయింది అనుకోండి, ఎక్కడ ఉంటున్నప్పుడు అంతే కదా. ఓమిత్య అక్షరం బ్రహ్మ వ్యాహరణ మనుస్మరణ్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి చెప్పాడు కదా స్వామి. అందుకే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే ఆఖరి క్షణంలో ప్రాణాన్ని వదిలిపెడతారో ఎక్కడుంటారని చెప్పారు. ఎప్రయాతి త్యజన్ దేహం, దేహాన్ని విడిచిపెట్టినప్పుడు సయాతి పరమాంగతి, పరమమైనటువంటి గతిని పొందుతాం. ఆ పరమమైనటువంటిది ఎవరు చూపించేవాడు కాదు ఇప్పటికి. అది కంటికి కనిపించేది కాదు, అది అనుభవైక వైద్యమనే, అది అనుభవించి తీరాల్సిందే. అది మనం బ్రతికుండగానే అన్ని బాగుండగాని మన మనసుని ధ్యానం అనేటువంటి విషయంలో ధ్యానం నిర్విషయం మన పద్యం ఏదయ్యా అక్కడంటే నిర్విషయం చేయటమే పద్యం. మనకి పనిచేసే మాత్రం ఏది అంటే గురువులు మనకి ప్రసాదించినటువంటి లక్ష్యార్థ సాధన, వారు మనకి బోధించినటువంటి బోధ ద్వారా మన జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి. అప్పుడు అది ఆ చంద్రార్థం ప్రకాశిస్తుంది. ఎలాగా ప్రహ్లాదుడు, నారదుడు, త్యాగరాజ స్వామి వారి ఇటువంటి మహాత్ములందరూ ఏ ఏ విధంగా అయితే వారి జీవితాన్ని, ఇప్పటికీ మనం బంగారు అక్షరాలతో రాద్దాం అనుకున్నా బంగారం శాశ్వతం కాదు, కానీ ప్రతి హృదయంలోనూ కూడా అవి అలా నిలిచిపోతాయి. కాబట్టి అటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తేనే గురుదేవుల యొక్క పరమానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అది ఇక్కడ ఏంటది, గురువుల ఆశీస్సులకు మనం పాత్రులమై మరి అటువంటి గురువులు మనకి ప్రసాదించారు చెప్పడానికి శక్తి ఇచ్చి ఇక్కడ
నిరంతర భగవనామాములు ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగత్ అందరూ కూడా గట్టిగా